అప్పుడు ఒక్క క్షణకాలం వసుదేవుడు తనలో తాను ఇలా ఆలోచించాడు, ఈ దుర్మార్గుడు నీచుడు, నేను ఎంత చెప్పినా వినడం లేదు, నా భార్యని చంపడానికే ప్రయత్నిస్తున్నాడు, అయినా నా భార్యను నేను రక్షించుకోవాలి. ఉత్తములు ఒక పని మొదలు పెడితే పని పూర్తయ్యేదాకా నిద్రపోరట, అధములు ఉంటారు అసలు వాళ్ళు పనే మొదలు పెట్టరు, మనం ఎక్కడ పెడతామండి, మనం ఎక్కడ చేస్తామండి అంటారు. నేపాల్ అడదామా, మనం ఎక్కడ పెడతామండి, భాగవతం విందామా, మనం ఎక్కడ వింటామండి, మనమని నన్ను కూడా గలుపుతారు అందులో. వాడు ఎలాగో వాడి కర్మ వాడు వినలేడు, పైగా మనమని నన్ను, వాడు ఉండే వాడు ఒక స్నేహితుడు, ఇద్దరం ఎంఏ చదువుతున్న రోజుల్లో గురువు గారు మనం ఎక్కడ పేస్ అవుతామండి అన్నాడు. ఓరెడీ దొంపదగా నేను పేస్ అవుతాను రా బాబు, ఫస్ట్ క్లాస్లో గోల్డ్ మెడల్ వస్తుంది, నువ్వు పేస్ అవ్వకపోతే పేస అయ్యావు, నన్నెందుకు మళ్ళీ కెలికేవన్నాను నేను. మనం ఎక్కడ పేస అవుతాం, మనం ఎక్కడ తింటాం అంటారు ఏమిటండి వాళ్ళు. కాబట్టి ప్రతి జీవి ఇతరులు కలపకూడదు, వాడి కర్మయోగం అది. పని మాత్రం మొదలు పెట్టరట అసలు అజ్ఞానులు, అధములు ఏ పని మొదలు పెట్టరా, హాయిగా ఇంట్లో కూర్చుని ఇంట్లో మొగుడు పిల్లలు తిట్టుకుంటూ టెన్షన్గా పింఛను గుంచుకుంటూ భోజనం చేసుకుంటూ గొడవలు చేసుకుంటూ అలా కాలక్షేపం చేస్తారు. తీర్థయాత్రలు కడదామంటే ఆయాసమేమో, నడవలేనేమో, కాళ్ళు నొప్పులేమో. ఏ నీ కాళ్ళు నొప్పులు ఇంట్లో ఉంటే తగ్గిపోతాయా, తీర్థయాత్రలకు వస్తే పెరుగుతాయా, తీర్థయాత్రలకు వస్తే కాళ్ళు నొప్పులు ఉండవు కూడా పోతాయి, గుర్తుపెట్టుకోండి, అది నాకు నమ్మకం. భగవంతుడి కోసం నడుస్తుంటే ఆయన చూసుకోడా, పోనీ ఇంట్లో కూర్చుంటే నువ్వేమైనా బాగుపడతావా, ఇంట్లో కూర్చుంటే మృత్యువు రాదా, నీకు మృత్యు వచ్చే యోగం ఉంటే ఎక్కడ కూర్చున్నా ఢామ్మని వెళ్ళిపోతావు, ఎక్కడ దాక్కున్నా సరే మృత్యు వచ్చి నీ ప్రాణం తీసి పట్టుకుపోతుంది, ఎక్కడ ఎవడికి యోగం ఉంటే అక్కడ అలా వస్తుంది. నిజానికి ఈ పుణ్యక్షేత్రాల్లో ముక్తి అంత తేలిక కాదు, ఇలాంటి క్షేత్రాల్లో మరణం ఎవ్వరికో కానీ పరమ పుణ్యాత్ములకి తప్ప రాదు. అందువల్ల మీరేం భయపడక్కర్లా, ఇంటికి వెళ్ళి హాయిగా బాత్రూంలో పడి చచ్చిపోయేవాడు ఎక్కువ, కానీ తీర్థయాత్రలో కాశీకి వెళ్ళి చచ్చిపోదామంటే ఎక్కడ వస్తుందండి. 70 కాశీలో బతికి విజయవాడ వచ్చి చచ్చిపోయింది ఒకవిడ, తెలుసా మీకు, చివరికి బాత్రూంలో చచ్చిపోయింది. కాబట్టి భగవంతుడు అంత తేలిగ్గా తీర్థయాత్రలో ఏం పట్టుకుపోడు, ఒకవేళ ఆ యోగమే వస్తే అంతకంటే అదృష్టము లేదు, ఆ యోగం భగవంతుడు అంత తేలిగ్గా ఇవ్వడు. అందులో గురువు గారితో కూడా వస్తే మీకు ఎందుకండి భయం, నాది బాధ్యత అన్నాను నేను. భగవంతుడిని నేను నమ్మాను, నాకు మా అమ్మవారి మీద ఎంతో నమ్మకం విశ్వాసం. నేను ఎప్పుడు వచ్చినా 108 ప్రదక్షిణలు చేసి మా అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, తల్లి అందరి బాధ్యత నీది అంటాను. అందువల్ల తల్లి బాధ్యత స్వీకరిస్తోంది. రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనుచునొకనరు అక్షము ప్రార్థింపనయాల ఆత్మజ్ఞలోకును. దిక్కులేని వాడికి నేను దిక్కని శ్రీకృష్ణుడు చక్రం పట్టుకుని ఉంటే ఆయన్ని పట్టుకోక రక్షించమని పనికి మాలిన వాళ్ళని అడుగుతావేంటి, వాడిని వాడే రక్షించుకోలేడు, వాడిని నేను రక్షిస్తాడా, ఎవడు ఎవడిని రక్షించడు. కాబట్టి మీరు నిశ్చింతగా రండి ఎప్పుడైనా వచ్చేటప్పుడు, ఏం భయపడకండి. నేపాల్ వచ్చేటప్పుడు అండి మేము నడవగలమా అండి, ఇందులో అందరూ నడవలేని వాళ్ళే, వాళ్ళ కోసమే బస్సులు వేసింది, వాళ్ళ కోసమే అసలు యాత్ర వేసింది. ఇందులో పైకి ఇన్ని కబుర్లు చెబుతున్నా ఆల్మోస్ట్ వాళ్ళందరూ పాపం మెల్లగా నడిచేవాళ్ళే, ఏదో మీలాంటి కొంతమంది యంగ్స్టర్స్ ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మంది పాపం వయస్సు ముదిరిన వాళ్ళు, శరీరంలో కొంచెం ఇబ్బందులు ఉన్నవాళ్ళు వస్తారు, వాళ్ళు మెల్లిగా నడిపిస్తాం, వాళ్ళేం కంగారు పెట్టట్లేదుగా, ఎక్కకపోతే బస్సు వెళ్ళిపోతుందని బెదిరించట్లేదు కదా సూర్యబాబు గారు, పాపం అసలు ఆయనే కొంచెం మెల్లిగా నడుస్తున్నారు ఈ మధ్యన పాపం, ఇంక ఇతరులనే కంగారు పెడతారు అగ్గుసం పెట్టి. కాబట్టి ఆయనకి పక్కన ఆయనకు భవబంధం ఉంది మెల్లిగా ఎక్కించడానికి, ఆయన ఏం కంగారు పెట్టరు పాపం, మంచి ఆయన, ఎంతో కొంత మా చెడ్డ మంచి ఆయన. కాబట్టి ఆయన గురించి మీరేం వర్రే అక్కర్లా, నేను పక్కనే ఉంటాను, నిశ్చింతగా రెండు మీదట మీకు ఆ భయం అక్కర్లేదని చెబుతున్నాను అన్నమాట. కాకపోతే ఏంటంటే రైల్వే స్టేషన్లో 7 రైలు అయితే 8 రాకండి, అప్పుడు పరిగెత్తుకుంటూ రైలు ఎక్కలేరు. 7 రైలు అయితే 6 అక్కడికి వస్తే అప్పుడు ప్లాట్ఫారం మీద పరిగెత్తక్కర్లేదు, ఏదో గురువుగారు తీసుకెడతారు కదా అని 7 వచ్చి మేది గురువుగారు తీసుకెళ్లేదంటే రైలు వెళ్ళాక నేనేం తీసుకెడతాను, రైల్లాగా నేను మిమ్మల్ని మోయలేను కదా, మోసే శక్తి నాకు ఇంకా ఇవ్వలేదు, భగవంతుడు ఇచ్చినప్పుడు మోస్తాను గరుత్మంతుడిలాగా, అది వేరే విషయం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాణాపాయ స్థితి వస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం, అందువల్ల దాని గురించి ఆలోచించకుండా పనులు మొదలు పెట్టాలి. అజ్ఞానులు ఇంట్లో కూర్చొని పనులు చేయరు. ఇక మధ్యములు ఉంటారు, పనులు మొదలుపెట్టి సగం చేశాక అమ్మోయ్ అని డ్రాప్ అవుతారు, మిడిల్ డ్రాప్ అయిపోతారు, అది ప్రమాదమే. ఇంకా ఉత్తములు ఉంటారు, వాళ్ళు ఒక పని మొదలు పెట్టే ముందే ఈ పని మనం చెయ్యగలమా లేదా అని బాగా ఆలోచించుకొని ఒకసారి పని మొదలు పెట్టాక ఏ పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రారు, పని పూర్తి చేస్తారు మీరన్నమాట వాళ్ళు. అందుకే మీరు టికెట్ చేయించుకున్నాక ఏ విధమైన బకెట్కి భయపడకుండా, ఏ విధమైన ఇక్కట్లకి భయపడకుండా దర్జాగా వచ్చారు, అందుకే ఇంత ఆనందం అనుభవిస్తున్నారు, ఇంతకంటే సుఖంగా ఇంటికి పెడతారు, వెళ్ళి కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు, అది నా శాసనం. అలాంటి ఉత్తముల స్థాయికి చెందినటువంటి వాడు వసుదేవుడు. అందుకనే ఆయన ఈ నా భార్యను రక్షించుకోవాలి. ఎందును కాలము నిజమని పందతనంబు నన్ను బుద్ధి బాయక ఘనులై అందాక బుద్ధి నెగడి నందాక చెరింపవలయు ఆత్మబలముతో. కొంతమంది కష్టం వచ్చినప్పుడు మా జాతకం బాగాలేదు, కాలం కలిసి రావట్లేదు అని కాలమును నమ్మి దుఃఖాల పాలైపోతారు. పిరికితనంతో పనులు విడిచిపెడతారు. అది మంచి పద్ధతి కాదు. ఒకసారి పని మొదలుపెట్టాం, ఎన్ని కష్టాలు ఎదురైనా మన బుద్ధిబలం పనిచేసినంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. అలా ప్రయత్నం చెయ్యగా చెయ్యగా ఎప్పటికైనా ఆ ప్రయత్నం ఫలిస్తుంది, విజయం పొందుతాం. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. విజయం పొందేదాకా ప్రయత్నం చేయవలసిందే, మధ్యలో ఆపకూడదు. అందువల్ల నేను నా భార్యను రక్షించుకునే ఈ ప్రయత్నం ఆపను అనుకున్నాడో లేదో, భగవత్స్మరణ వల్ల, గోవింద స్మరణ వల్ల ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన కౌన్సిల్కేసి తిరిగాడు. కంస, నీకు దేవకి మీద కోపం లేదు, దేవకీదేవికి పుట్టే అష్టమ గర్భం మీద నీకు కోపం అన్నది. దేవకీదేవి అష్టమ గర్భం, ఎనిమిదవ గర్భం, గర్భమన్నారు తప్ప కొడుక కూతురా అనలేదండోయ ఆకాశవాణి. ఈ ఎనిమిదవ సంతానం వల్ల నీకు ప్రమాదం ఉంది అని ఆకాశవాణి పలికింది. అందువల్ల నువ్వు ఆమెను చంపాలనుకుంటున్నావు. ఆమెనెందుకు చంపడం? ఆమెకు పుట్టే కొడుకుల్ని పుట్టినట్టే నీ చేతిలో పెడతాను. పుట్టినవాడిని పుట్టినట్లే పురిటి స్నానం కూడా చేయించకుండా పిల్లల్ని నీ చేతిలో పెడతాను. ఎనిమిది మందిని చంపి పారవేయి, నా భార్యను నాకు అప్పగించు. భార్యను రక్షించుకోవటం భర్త యొక్క ధర్మం. ఎట్టి పరిస్థితుల్లో తన భార్యని 10 మందిలో అవమానించకుండా ఆమెను కాపాడాలి, ఆమెను రక్షించాలి. ఈ భార్య నాకు దక్కితే 8 మంది తర్వాత ఇంకో 8 మంది సంతానం లభించవచ్చు, లేదా నా భార్యను రక్షించుకున్నానన్న తృప్తి నాకు మిగులుతుంది. ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, ఆమెకు పుట్టిన వాడిని పుట్టినట్టే నీ చేతిలో పెడతాను అనగానే వెంటనే కంసుడు ఆమె జుట్టుముడి విడిచిపెట్టాడు. తల విడిచిపెట్టి, ఇచ్చిన వాటిని నిలబెట్టుకో, ఇంటికి పో అని రొసరొసలాడుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. వాడి మనస్సు మారింది. ఇక్కడ వసుదేవుడు ఇంకో ఆలోచన కూడా చేసి ఈ మాట అన్నట్ట. ఆకాశవాణి ఏమన్నది? దేవకీదేవి అష్టమ గర్భం వల్ల కంసుడికి మరణం తప్పదు. ఆకాశవాణి పలుకులు వ్యర్థం అవుతాయా? వ్యర్థం కావు, అవి అసత్యములు కావు. కాబట్టి దేవకీదేవి 8వ కొడుకు చేతిలో కంసుడు చావడం కోసమైనా నా భార్య బతుకుతుందనే నమ్మకంతో ఆ మాట అన్నట్ట ఆయన. తదనంతరం అమ్మయ్య బతుకు జీవుడు అనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాలు అనుభవించాడండి పాపం ఆయన. పేరుకి వసుదేవుడు పరమభక్తుడే, కృష్ణుడికి తండ్రే, కానీ ఆయన కూడా కృష్ణుడికి 8 ఏళ్ళు వచ్చేదాకా నరకయాతను అనుభవించాడు పాపం. పెళ్ళైనప్పటి నుంచి 8 ఏళ్ళు ఆయన అన్ని కష్టాలే అనుభవించాడు. అయినా ఆ కష్టాలన్నిటినీ తట్టుకుంటూ 7 ఏళ్ళకి ఒక కుమారుణ్ణి కన్నది దేవకి. 1 సంవత్సరమునకు ఒక కొడుకు చొప్పున 8 మంది కొడుకులు పుట్టారట. విడువక కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడ ఏట ఒక నిలెక్కను కొడుకుల ననమండ్ర నొక్క కూతుంగనియన్. కంసుడు ఎన్ని కష్టములు తమకి ఇస్తున్నప్పటికీ ఆ కంసుడి కష్టాలన్నీ సహిస్తూ, కంసుడి శిక్షలన్నీ అనుభవిస్తూ, యాతనలు అనుభవిస్తూ, అంతకంతకీ కృష్ణుణ్ణి మరింత భక్తితో ధ్యానం చేస్తూ చివరికి తానే కృష్ణుడైపోయింది దేవకి. రోజు కృష్ణ 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 అనగా ఆవిడే కృష్ణస్వరూపం అయిపోయిందిట. ఎప్పుడైనా భగవంతుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తే భ్రమర కీటన్యాయంలో మనం కూడా పరమాత్మ అయిపోతాం. మీరు రోజు అది గుర్తుపెట్టుకుని తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, నడుస్తున్నా మీ ఇష్టదేవతను తలుచుకోండి. రామ అనండి, కృష్ణ అనండి, మీ ఇష్టం. భగవంతుడిని తలుచుకోండి. గోవింద 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 అంటే గోవింద అయిపోతారు. రామ రామ అంటే రాముడు అయిపోతారు. కృష్ణ కృష్ణ అని పలక్కా పలక్కా మీరే కృష్ణుడు అయిపోతారు. మీకు వాక్శుద్ధి ఏర్పడుతుంది. నామస్మరణం అంత గొప్పది. అందువల్ల ఆవిడ దేవభావం తనకు అంతకంతకీ ఎక్కువైపోతూ ఉండగా 7 ఏళ్ళకి ఒక కొడుకు చొప్పున 8 మంది కుమారులను, ఆఖరిన ఒక కూతుర్ని కన్నది. 8 మంది కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది, అదో ఆ కూతురే సుభద్ర. కొడుకుల యనమండ్ర ఒక్క కూతుంగని అని ఒక్కతే కూతురు పుట్టిందిట. దేవకి అదృష్టవంతురాలు, మొదట్లో కష్టాలు పొందినా ఒక్కతే కూతురు. ఆ ఒక్క కూతుర్ని కూడా ఏ కట్నం అవసరం లేకుండా అర్జునుడు పట్టుపోయి పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా ఉంది, కానీ సంబంధాలు వెతకక్కర్లేకుండా, మ్యాట్రిమోనియల్ చుట్టూ తిరగక్కర్లేకుండా. పూర్వజన్మ పుణ్యం అది. అందువల్ల మంచి సంబంధం అర్జునుడు లాంటి వాడు దొరికాడు ఆవిడకి అల్లుడుగా. అందులో దేవకీదేవికి మొట్టమొదట పుట్టిన కుమారుడికి కీర్తిమాన్ అని పేరెట్టారు, కీర్తిమంతుడు. వాడు పుట్టి పుట్టగానే పురిటి స్నానం చేయించకుండా ఆ నెత్తుటి గుడ్డుని రెండు చేతులతో ఎత్తుకుని కంసుని దగ్గరికి తీసుకెళ్ళాడు వసుదేవుడు. ఎందుకని, స్నానం చేయించేసరికి నాకు వాడి మీద వ్యామోహం పెరుగుతుంది, ఈ బిడ్డని పెంచుకోవాలనే కోరిక కలుగుతుంది, అప్పుడు నేను అసత్యం ఆడతాను, నా కుమారుణ్ణి దాచుకోవటం అనే అధర్మానికి పాల్పడతాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది అసత్యం, సత్యం కంటే ధర్మం మరొకటి లేదు, కాబట్టి పుత్ర వ్యామోహాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు ఆయన. మీరు ఎప్పుడైనంతే 4 రోజులు పెంచితే పిల్లల మీద వ్యామోహం మనకు పెరుగుతుంది కదా, ఆ పిల్లల్ని ఇతరులకు ఇవ్వలేము, చూస్తూ చూస్తూ అందులో చంపడానికి అసలు ఇవ్వలేము. అందుకని నిర్వికారముగా వ్యామోహం లేకుండా పుట్టిన పిల్లవాడిని రెండు చేతులతో ఎత్తుకుని ఆ పసికందుని, బొడ్డోడని పసికందుని పట్టుకుపోయాట కంసుడి చేతిలో పెట్టాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా అలా చేయగలరా? చూస్తూ చూస్తూ పసిబిడ్డని చంపమని శత్రువు చేతులు ఎవరు పెట్టగలరండి? ఎంత మాట ఇచ్చిన వాడైనా పని చేయలేడు. పలికిన పళ్ళు కుళ్ళు తిరుగక సొలయక వంచనములేక సుతుల రిపులకు కలగక ఇచ్చిన ధీరుడు ఇలా వసుదేవుడు దక్క ఇతరుడు కలడే. ఇచ్చిన మాట ఏమాత్రం తప్పక, మోసం చెయ్యక, మనస్సులో బాధ కూడా పొందక, ఈ పిల్లవాడు పుట్టలేదు అనుకుందాం, ఇదో కర్మయోగం అనుకుందాం అని మనస్సులో ఏమాత్రం బాధ కూడా పొందలేదు పాపం ఆయన. కుమారుణ్ణి రెండు చేతులతో ఎత్తుకుని శత్రువు చేతిలో పెట్టి చంపమని ఎవడైనా ఇస్తాడా? అలాంటి ధైర్యవంతుడు ఈ ప్రపంచంలో ఒక్క వసుదేవుడు మాత్రమే, ఇంకెవరూ లేరు అలాంటి వాళ్ళు. వసుదేవుండు తక్క ఇతరుడు కలడే. కొందరు అడుగుతారు 8వ కొడుకుని తీసుకెళ్ళాడని, అది ఆయన చేసిన పని కాదు, అది భగవంతుని శాసనం. భగవంతుడు చెప్పినట్టు చేశాడు తప్ప ఆయన సొంత పెత్తనంతో ఏదీ చేయలేదు. అందుకే ఆయన జ్ఞాని, మహాత్ముడు. ఆయన పూర్వజన్మలో చేసిన తపశ్శక్తి వల్ల అంతటి గొప్పతనం ఆయనకు వచ్చింది. ఇప్పుడు కంసుడే ఆశ్చర్యపోయాట, బావా ఈ కుమారుణ్ణి తక్షణం పట్టుకొచ్చి నా చేతిలో పెట్టావు, నేను ఈ పిల్లవాడిని చంపను, నాకు వీడి వల్ల మృత్యువు లేదు, భవదష్టమ పుత్రుండు మృత్యువటవధింతు మేదన్నతని, నీ 8వ కొడుకు నాకు మృత్యువు, కాబట్టి వాణ్ణి చంపుతాను, మిగతా 7 పిల్లల్ని నీకు ఇచ్చేస్తున్నాను, ఈ పిల్లవాడిని పట్టుకుపో అన్నాడు. ఈ పిల్లవాడిని నేను చంపనన్నాడు. ఎందుకంటే వాడికి కూడా ఆశ్చర్యం కలిగింది, ఇలా పుట్టి పుట్టగానే వెంటనే తీసుకొస్తాడా అని ఆయన కూడా అనుకోలేదు. ఇప్పుడు అది జరిగింది, అందుకే నీ కొడుకు నీకు ఇచ్చాను, పట్టుకుపో అన్నాడు. నిజంగా తన కొడుకు తనకి దక్కినది కానీ ఎంత ఆనందపడాలండి, కానీ ఆయన ఏం ఆనందపడలేదు. వీడు క్షుద్రుడు, నిలకడలేని మనస్సు కలిగిన వాడు. ఈ క్షణంలో ప్రేమ చూపిస్తాడు, మరుక్షణంలో కోపం చూపిస్తాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అందువల్ల ఈ కుర్రవాడు పూర్తిగా బతికితే బతికినట్టు అనుకుని, ఇందాక పిల్లవాడిని చంపడానికి కంసుని చేతిలో పెట్టినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా పిల్లవాడు బ్రతికినా అలాగే ఏ వికారం పొందకుండా నిర్వికారంగా పిల్లవాడిని పట్టుకుపోయి భార్య చేతిలో పెట్టాడు. పాపం దేవకి మాత్రం ఆనందపడిపోయింది. మా అన్నయ్య ఎంత మంచివాడో చూశారా, నేను చెబితే విన్నారా మీరు? ఏది ఆయన చెబితే వినలేదట, ఆవిడ చెబితే ఆయన వినలేదట. పాపం పుట్టింటి వాళ్ళ మీద ప్రేమటండి, అదేంటో తెలియదు. కానీ ఈ భర్త గారు ఎన్ని ఉపచర్యములు చేసినా పుట్టింటి వారి మీద ప్రేమ స్త్రీలకు అంతో ఎంతో ఉండడం ధర్మంట, ఆ మాత్రం ఉంటుందిట. పాపం భర్త గారు 25,000 పెట్టి మంచి పట్టుచీర కొనుక్కొచ్చారనుకోండి, లేదా ఈ మధ్యన పట్టుచీరలు ఎవరు వేసుకుంటున్నారు కనుక డ్రెస్ కొనుక్కొచ్చి చేతిలో పెట్టి ఇదిగో అది వేసుకో అంటే పెద్దగా పట్టించుకోరు. కానీ 1 ఏడాదికో 2 ఏళ్లకో పుట్టింటి వారు ఒక జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదట అని నేనలే సుమా, పురాణాల్లో చెప్పారు, మరి నాది కాదు ఇది. ఈ మాట వ్యాసుడిది, వ్యాసుడిని అడగండి కనపడితే, లేకపోతే మాట్లాడుకోరుకోండి. కాబట్టి సహజం ఆ మాత్రం ఉండాలి, పుట్టింటి మీద ప్రేమ ఉండాలి. అందుకని కంసుడు చాలా మంచివాడు, నా కొడుకు నాకు ఇచ్చేశాడు, ఏదో నా 8వ కొడుకు వల్ల మృత్యువు కాబట్టి వాడు ఒక్కడిని చంపుతాడు, ఆహా మా అన్నయ్య అనుకుంది పాప ఆ వెర్రి తల్లి. ఏదో కొద్ది రోజులు ఆ కుర్రాడు పెరిగాడేమో స్నానం చేసి ఆ కుర్రాడికి బట్టలు కట్టారు వాళ్ళు. ఏదో ఎంతకాలం పెరిగాడో భాగవతంలో రాయలేదు. కొద్ది రోజులు గడిచింది ఈ మొదటి కొడుకు పుట్టాక. ఇంతలో ఒక రోజున నారాయణ 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 అనుకుంటూ నారద మహర్షి వైకుంఠం నుంచి కంసుడి దగ్గరకు వచ్చాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి జనుదిల్చి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవులు వసుదేవుడాదిగాగల సర్వయాదవులును సురలు కాని నిజంబునరులు కారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికి పుత్రుడై జనించి భూతలంబు నెల్ల చెరుప బుట్టినట్టి చెనటి దైత్యుల నెల్ల చంపుననుచు చెప్పి చనియదివికి. ఒకనాడు నారదుడు నారాయణ స్మరణం చేసుకుంటూ కంసుని దగ్గరకు వచ్చాడు. కంస నీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఎవరూ ఉండకూడదు ఇక్కడ అనగానే కంసుడు అందరినీ పంపేసి నారదుణ్ణి మాత్రమే తన గదిలోకి తీసుకెళ్ళి, మహర్షి ఏమన్నా కొంప మునిగిపోయే విషయమా, ఇలా రహస్య సమావేశం ఏర్పాటు చేశారు అనగా, అవును నాయన అందుకే నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని మూర్ఖులని ఎందుకన్నారో తెలుసా అన్నట్టు. ఆయన నన్ను మూర్ఖుడు అంటావా అంటే మరి మూర్ఖులు కాక మీరు తెలివైన వాళ్ళ, మీ వెనకాల జరుగుతున్న కుట్రలు మీకు తెలియవు, విదేశీ హస్తాలు బాగా పనిచేస్తున్నాయి మీ వెంట అన్నాడు. బాబు ఉన్నదేదో చెప్పునైనా నన్ను విసిగించకుండా అన్నాడు ఆయన. ఇప్పుడు చెబుతున్నాను అసలు విషయం. ఒకప్పుడు భూమి మీద బరువు ఎక్కువైపోతే భూదేవి విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణు భూలోకంలో పుట్టి భూభారం తగ్గిస్తానన్నాడు. అందువల్ల విష్ణుమూర్తి తొందరలో దేవకీదేవికి 8వ గర్భంలో కృష్ణుడనే పేరుతో పుడుతున్నాడు. ఈ దేవకీదేవిని సొంత చెల్లెలికి పుట్టబోయే 8వ గర్భంలో వాడు ఎవడో తెలుసా, ఆ అష్టమ గర్భంలో సాక్షాత్తు ఆది విష్ణువు కృష్ణుడిగా పుడతాడు, మిమ్మల్ని చంపేస్తాడు. ఇంకా ఈ వసుదేవుడు ఈ యాదవులు వీళ్ళెవరనుకుంటున్నావు, దేవతలు. అక్కడ వ్రజభూమిలో నందగ్రామంలో ఉన్న నందుడు, ఆ నందుడితో ఉన్న గోపాలకులు వీళ్ళంతా ఎవరు, ఈ దేవకి యశోద మొదలైన స్త్రీలెవరు, వీరంతా దేవతలే. ఆడవాళ్ళంతా దేవతా స్త్రీలు, మగవాళ్ళంతా దేవతా పురుషులు. ఈ విధంగా సురలు తమ భార్యలతో పుత్రులతో బాంధవులతో భూలోకంలో యాదవ వంశంలో జన్మించారు. వీళ్ళంతా పుట్టబోయే కృష్ణుడికి సేవ చేయడానికి వచ్చారు. అందరూ దేవతలే, మీరు రాక్షసులు. పూర్వజన్మలో నీ పేరు కాలనేమి, నువ్వు ఒక రాక్షసుడివి, నువ్వు పరమ క్రూరుడివి ఆ జన్మలో. అప్పుడు విష్ణుమూర్తి నిన్ను చంపాడు. నువ్వు వరుసగా 3 జన్మలు ఎత్తావు, నీ సంగతి చెబుతున్నా విను. ఒకప్పుడు నువ్వు బలిచక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడివి. అప్పుడు నిన్ను శ్రీ మహావిష్ణువు నరికి అవతల బారేశాడు. మొదటి జన్మలో కాలనేమి అనే పేరుతో ఉన్న నువ్వు ఆయన చేతిలో మరణం పొందావు. ఆ తర్వాత 2వ జన్మలో రావణుని దగ్గర చేరావు కాలనేమి అనే పేరుతో. ఈ 2వ జన్మలో ఆంజనేయుడు సంజీవన పర్వతానికి వెడుతున్నప్పుడు ఆయన అడ్డుకుంటే అక్కడ ఆయన గదతో నిన్ను కొట్టి చంపేశాడు. 2వ జన్మలో హనుమంతుడి చేతిలో చచ్చావు. ఇప్పుడు 3వ జన్మలో కంసుడనే పేరుతో పుట్టావు. ఈ జన్మలో మళ్ళీ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో పుట్టి నిన్ను చంపబోతున్నాడు. ఇక తర్వాత నీ వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ మామగారు జరాసంధుడు మొదలైన రాక్షసులందరినీ భగవంతుడు చంపుతాడు. ఈ భూలోకాన్ని ఆక్రమించుకుని ఉక్కు మిగిలిన రక్కసిము ఒక ఉక్కడగించబోతున్నాడు. మీ అందరికీ చావు తప్పదు, ఇంతకు మించి నాకేం తెలియదు అని నారాయణ అని వెళ్ళిపోయాడు. ఇంతకు మించి ఏం తెలియదు ఇటుకాయనికి. అప్పటిదాకా నారదుడు చెప్పినవన్నీ విన్న కంసుడు ఒక్క క్షణం తెల్లబోయాడు. శరీరం కంపించిపోయింది, వణికిపోయాడు. నారదు మాటలు విని పిల్లారాటము పొంది యదువుల నిమిషులనియున్ నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననుచుమదిన్ కలగంబారి మరంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి బొద్దులగా వించి హరిందలంచి వెరదోడ్తో వారు కన్నట్టి పుత్రుల చంపెన్ గురునుగ్రసేను యదు తద్భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్ కడువాలి ఏలి చలమారన్ సూరసేనంబులన్. ఆ క్షణమే కంసుడికి లోపల ఎక్కడలేని బెంగ వచ్చింది. శరీరం ఉడికిపోయింది, భయం కలిగింది, భీతి కలిగింది, భయంతో ఆగ్రహం కూడా పెరిగిపోయింది. ఏమేమి అన్యాయం, ఎంత అన్యాయం నా వెనకాతలు జరుగుతున్నది, ఏమి కుట్ర జరుగుతున్నది, యాదవులంతా దేవతలా, దేవతలు భూలోకంలో ఈ దేవకి వసుదేవుడు నందుడు యశోద మొదలైన వాళ్ళ రూపాల్లో పుట్టారా? నారాయణుడు తన కత్తితో నన్ను నరికేస్తే చచ్చి మళ్ళీ జన్మనెత్తిన కాలనేమిని నేనా అనుకున్నట్ట. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, నారాయణ కరఖడ్గ విదారితుడగు కాలనేమి. కొంతమంది చక్రంతో చంపాడని చెబుతున్నారు పురాణాల్లో. సుస్పష్టంగా భాగవతంలో కరఖడ్గ విదారితుడు చేతిలో ఉన్న కత్తి చేత చేల్చబడినవాడు. శ్రీ మహావిష్ణువు కత్తితో ఒకప్పుడు నన్ను నరికాడు, చచ్చాను, ఆ కాలనేమిని ఇప్పుడు కంసుడిగా పుట్టానా అని పూర్వజన్మరహస్యం తెలుసుకున్నాడు. ఇక దాంతో ఎక్కడ లేని కోపం పెరిగిపోయింది. పళ్ళు పటపట కొరికాడు, మహావేగంగా వచ్చేశాడు. దేవకీ వసుదేవులిద్దరినీ చెరసాలలో వేసేశాడు. పెద్ద పెద్ద సంకెళ్ళు చేతికి తగిలించి గొలుసులు తగిలించాడు. మామూలు సంకెళ్ళు కాకుండా పొడుగ్గా ఉండే గొలుసులు చేతులకి కళ్ళకి తగిలించి ఓ చెరసాలలో వేశాడు. ఇప్పుడు ఆ చెరసాల ఇప్పటికి కూడా మధురలో ఉంది. మీరు మధుర వెళ్ళినప్పుడు బృందావనంలో భాగవత సప్తాహం జరిగినప్పుడు చూడండి, అందులో సగం పడగొట్టి పక్కనే మసీదు కట్టాడు కర్మ ఔరంగజేబు గారు. ఎక్కడికక్కడండి ఈ ఆలయాలు. అయోధ్య పడగొట్టేశారు, కాశీ పడగొట్టారు, సౌరాష్ట్ర సోమనాథాలయం పడగొట్టారు, మధుర పడగొట్టారు, అన్ని చోట్ల వాళ్ళు మళ్ళీ రసీదులు కట్టేశారు. అలా మధురలో చెరసాల పాలు చేశాడు. ఒరేయ్, దేవకీ వసుదేవులు సాత్వికులు మహాత్ములు, వాళ్ళని ఎందుకురా చెరసాలలో పెట్టావు, ఇది తప్పు అన్నట్టు వాళ్ళ నాన్నగారు ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు ఉత్తముడు, సాత్వికుడు. ఆయన వద్దన్నందుకు తండ్రిని కూడా చెరసాలలో వేశాడు వాడు. గురుని ఉగ్రసేను ఎదు తద్భోజాంధకాధీసు నిర్మలు పట్టెన్, నిర్మలుడు మహాత్ముడైన కన్న తండ్రిని ఉగ్రసేనుణ్ణి కూడా జైల్లో పెట్టేశాడు. ఈ విధంగా అందరినీ చెరసాల పాలు చేసి తానే మాధురము సూరసేనం అనే దేశాలను ఏలుకోవడం మొదలెట్టాడు. అక్కడితో ఆగలేదు, యాదవుల మీద ద్వేషంతో చాలామంది యాదవుల్ని చంపి పారవేశాడు. మహాత్ములు ఎంతోమందిని చంపివేశాడు. ఒకప్పుడు చూసారా రజాకారుల మూమెంట్లో హిందువులు చంపేశారు, అలా చంపి పారవేశాట దుర్మార్గుడు. కూల్చేశాడు, అప్పుడు చాలామంది యాదవులు హడిలి పారిపోయి తలో దేశానికి పారిపోయారు. విదర్భ విదేహ కుంతి హస్తినాపురం వంటి దేశాలకు వెళ్ళిపోయారు. చివరికి కొంతమంది మాత్రం అసలు మేము యాదవులం కాదండి, మీ వాళ్ళమేనండి అని వాళ్ళ శాఖ కూడా మార్చుకుని అక్కడికి వెళ్ళిపోయారట. పాపం మత్సరంబులు విడిచి కొందరు కొలిచారన్నారు. మాత్సర్యం విడిచిపెట్టి వాళ్ళ శాఖలో చేరిపోయి కొలవడం మొదలెట్టారు. కొలిచిన వాళ్ళని రక్షించాడు, తక్కిన వాళ్ళని శిక్షించి చంపి పారవేశాడు. చాలా దారుణం చేశాడు వాడు, ఎంతోమందిని వేల మందిని చంపేశాట. ఇంకా కోపంతో ఆవుల్ని చంపేశాడు, మునుల్ని చీల్చేశాడు, చెండాడాడు. ఈ విధంగా రెచ్చిపోయాడు వాడు. పాపం పండాలి కదా. క్రమంగా దేవకీ వసుదేవులు చెరసాల్లో ఉంటూనే ఏడాదికి ఒకరు చొప్పున వరుసగా ఆరుగురు కుమారుల్ని కన్నది ఆమె. మొదటి కొడుకుని ముందే చంపేశాడు కదా వాడు. మొదటి కొడుకుని చిన్నపిల్లవాడిని నారదుడు చెప్పగానే అప్పుడే ఎలా చంపాడో తెలుసేవాడు. ఆ చెరసాల దగ్గర పెద్ద బండరాయి ఉంది, అక్కడికి వచ్చి రెండు కాళ్ళు పుచ్చుకుని చిట్టి కుర్రవాడు అలా పైకి విసిరి కింద కత్తి పెట్టేవాట, పెద్ద కత్తి. ఆ కత్తి మీద పడేవాడు, రెండు ముక్కలే అక్కడ పడేవాడు. ఆ రక్తం అక్కడ బండరాతి మీద పడిపోయి నల్లగా అయిపోయింది. అయినా సరే వాడికి జాలి లేదు. మొదటి కొడుకు తర్వాత మళ్ళీ రెండో కొడుకు చెరసాల్లో పుట్టాడు, వాణ్ణి అలాగే చంపి పారవేశాడు. రెండు కాళ్ళు పుచ్చుకుని ఆ బుజ్జి బాబుని గిర్రున తిప్పి పైకి విసిరి కింద కత్తి పెట్టి చంపే స్థితి వాడికి ఎలా వచ్చిందో మరి. ఆ బుద్ధి ఎలా వచ్చిందంటే అందుకే వాడిని రాక్షసుడు అన్నారు. అలా ఆరుగురు కొడుకులు చంపాడు వాడు. ఈసారి దేవకీదేవి ఏడవ మారు గర్భం ధరించింది. ఈ సప్తమ గర్భంలోకి సాక్షాత్తు ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడి పానుపు సంకర్షణ భగవానుడు ప్రవేశించాడు. ఆయన కడుపులో ప్రవేశించి కొంతకాలం పెరిగాడు. ఇక మరి రెండు మూడు నెలల్లో పుట్టబోతున్నాడనగా వెంటనే శ్రీమన్నారాయణుడు యోగమాయాదేవిని పిలిచాడు. అమ్మ యోగమాయాదేవి, నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. భూలోకంలో ఆదిశేషుడు దేవకీ గర్భంలో పెరుగుతున్నాడు, మరికొద్ది దినములలో పుట్టబోతున్నాడు. పుట్టగానే ఆ పిల్లవాడిని చంపడం కోసం ఎదురు చూస్తున్నాడు కంసుడు. కంసుడి చేతిలో సంకర్షణుడికి మృత్యువు అసంభవం, నువ్వేం చెయ్యాలి, దేవకీదేవి కడుపులో పెరుగుతున్న ఆ భ్రూణమును పిండమును వెలికి తీసి రోహిణీదేవి కడుపులో పెట్టు. రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. వసుదేవుడి భార్యల్లో పెద్ద భార్య రోహిణి దేవకీ వసుదేవులు చెరసాల పాలు కాగానే తప్పించుకుని నందగ్రామానికి వెళ్ళిపోయింది. నందుడి దగ్గర ఉన్నది. నందుడు ఆవిడకి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ నందుడి దగ్గర ఉన్న రోహిణీదేవి కడుపులో ఈ పిండాన్ని పెట్టు. 7 నెలలు దేవకీ గర్భంలో పెరిగిన ఈ పిండం మిగతా 2 నెలలు రోహిణీ గర్భంలో పెరిగి అక్కడ జన్మనెత్తుతాడు. వ్రేపల్లెలో పుడతాడు ఆయన. తదనంతరం 8వ గర్భంలో దేవకీదేవి అష్టమ గర్భంలో నేను ప్రవేశిస్తాను. సరిగ్గా దేవకి కడుపులో నేను ప్రవేశించినప్పుడే నువ్వు యశోద కడుపులో ప్రవేశించు. నేను నువ్వు ఒకే ముహూర్తంలో ఒకే క్షణంలో పుడదాం. యశోదకి కూతురుగా నువ్వు పుట్టు, దేవకీదేవికి కొడుకుగా నేను పుడతాను. పుట్టగానే నేను యశోద దగ్గర చేరతాను, నువ్వు దేవకి దగ్గర చేరు. నువ్వు మాత్రం వెంటనే అవతారం చాలించి పైకి వెళ్ళిపో, నేను భూలోకంలో 125 ఏళ్ళు ఉంటాను, ధర్మ సంస్థాపన చేస్తాను. నీవు లేనిదే నేనే పని చెయ్యను, యోగమాయ లేనిదే వైష్ణవమాయ లేనిదే నేనే పని చెయ్యను, కాబట్టి ఈ నా ఆజ్ఞని నువ్వు పాటించు. ఈ పని చేయడం వల్ల నేను నీకు వరం కూడా ఇస్తున్నాను. భూలోకంలో మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక ఇత్యాది నామములతో, 14 నామములతో నీకు గుడులు కట్టి నిన్ను పూజిస్తారు. అలా పూజలు అందుకుంటూ, ప్రజల గౌరవాలు అందుకుంటూ, వాళ్ళని అనుగ్రహిస్తూ, వాళ్ళని దీవిస్తూ, వాళ్ళకి వరాలు ఇస్తూ భూలోకంలో నువ్వు ఆలయాల్లో కొలువయ్యి ఉండు. ఇది నేను నీకు ఇచ్చే వరం తల్లి. తక్షణం పొమ్మనగానే ఆమె శ్రీమన్నారాయణుని ఆజ్ఞని శిరోధార్యంగా భావించి భూలోకానికి వచ్చింది. దేవకీదేవి కడుపులో తేజరిల్లుతున్నటువంటి ఆ గర్భాన్ని బయటికి తీసి ఆ క్షణమే రోహిణీదేవి గర్భంలో పెట్టి వెళ్ళిపోయిందిట. పాపం ప్రజలు ఏమనుకున్నారు, 7 నెలల గర్భం పోయిందిట, దేవకీదేవి గర్భంలో ఉన్న పిండం పాడైపోయిందిట, అది ఎలా గర్భస్రావమైందో తెలియదు, కనీసం బయటికి ఒక నెత్తురు బొట్టు కూడా రాలేదు, ఇదో విచిత్రమైన గర్భస్రావం అనుకున్నారు వాళ్ళు. దేవకీదేవికి గర్భస్రావమైంది అనుకున్నారే తప్ప ఈ పిండం మరోచోట గట్టి పిండం పెరుగుతోందని తెలియదు వాళ్ళకి. అసలు గట్టి పిండం అంటే ఇదన్నమాట. అప్పట్లో ఈ ఆలోచన విచిత్రమైన పిచ్చి ఆలోచనలు చేసేవారు కాదు. 7 నెలలో గర్భస్రావం ఏమిటి, ఈ పిండం ఎలా మాయమైంది అని ఆలోచన చేయకుండా ఏదో కొట్టుకుపోయింది పురిట్లో సందొచ్చి అనుకున్నారు పాపం వాళ్ళు. ప్రజలంతా బాధపడ్డారు. కొంతమంది ఏమన్నారు, ఎందుకండి బాధ, పిల్లాడు పుడితే మాత్రం వాడు బతకనిస్తాడా, కంసుడి చేతిలో చావు కంటే వాడు చావు వాడే చచ్చిపోయాడు అదే సుఖం అని కొందరన్నారు. ఒక్క కంసుడు మాత్రం ఆనందపడ్డాట, చంటి పిల్లల్ని చంపడం నాకు కష్టంగానే ఉంది, హత్యలు చేసి చేసి విసిగిపోయాను, కనీసం నా చేతిలో చావకుండా ఒక్క హత్యాపాపాన్ని నాకు తొలగించాడు ఈ కుర్రాడు, ఇదే మేలును వాడు అనుకున్నాడు. ఈ పిల్లవాడు మిగతా కాలం రోహిణీ గర్భంలో పెరిగి టక్కన పుట్టాట. కొంతమందికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఏమండి ఎక్కడో భర్తకి దూరంగా నందుడి ఆశ్రయంలో నందుని సోదరి రోహిణి ఉన్నది, వసుదేవుడి పెద్ద భార్య, హఠాత్తుగా ఇంత గర్భం వచ్చి 2 నెలల్లో పిల్లాడి కంటే ప్రజలెవరికి అనుమానం రాలేదా అని. వైష్ణవమాయ ప్రభావం వల్ల ఎవ్వరూ అనుమానించలేదట. మీరు ఆలోచించండి, 2 నెలల్లో ఎవరైనా గర్భాన్ని ధరించి పిల్లల్ని కనగలరా, అలా కంటే అదొక గొప్ప వరమే, అదొక గొప్ప అపూర్వమైనటువంటి మార్గం, ఇది అదొక గొప్ప విచిత్రమే. కానీ సహజంగా అది అసంభవం. అయినా ఎవ్వరూ ఎందుకు పట్టించుకోలేదు, అందరూ రోహిణిని గౌరవించారు, పిల్లవాడిని గౌరవించారు, నందుణ్ణి గౌరవించారు, దేవకిని వసుదేవుని అందరినీ గౌరవించారంటే అదే యోగమాయా ప్రభావం. అంటే భగవంతుని అనుగ్రహం ఉన్నవాడు ఏ పని చేసినా వాడికి ఎప్పుడూ కీర్తి తప్ప అపకీర్తి లేదు. దైవానుగ్రహం లేనప్పుడే వస్తాయి అపకీర్తులు. దైవబలం ఉన్నవాడు ఒకవేళ పొరపాటున ఏదైనా చేసినా అది కూడా మంచి అనుకుంటారటండి. మీకు గురువుగారి మీద భక్తి ఉంటే గురువుగారు తిడితే ఆహా గురువుగారు తిట్టారా, తిట్టడం కాదు ఆశీర్వచనం అనుకుంటారు గురుభక్తి ఉంటే. గురుభక్తి లేదంటే పొగిడినా సరే దిక్కుమాలాడు పొగడలేదు తిట్టాడంటారు. అదే దైవబలం అంటే. ఆ దైవబలం వల్ల ఎవరూ ఏమనుకోలేదు. మొత్తం మీద రోహిణీదేవి గర్భంలో నుంచి వ్రజభూమిలో వ్రేపల్లెలో బలరాముడు పుట్టాడు. తెల్లగా చంద్రుడి వెన్నెల వంటి కాంతితో పుట్టాట. చాలా తెల్లగా ఉంటాడండి బలరాముడు. చెప్పాక మీకు ఎన్నోసార్లు చెప్పాను, శివుడు, సరస్వతి, బలరాముడు, నారదుడు, సరస్వతి వీళ్ళంతా కూడా తెల్లగా ఉంటారన్నమాట. అది వాళ్ళ అదృష్టం. కొంతమంది ఎంతకెంచుకున్నా ఎన్ని క్రీములు రాసినా వాళ్ళ ముఖంలో తెలుపు రాదు. ఎవరు అదృష్టం వాళ్ళది, క్రీములు రాస్తే వస్తుందో తెలుపు, పుట్టుకతో రావాలి. ఆ బలరాముడు స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి ఆకారంతో పుట్టాడు. బలరాముడు 2 గర్భములలోంచి పుట్టాడు కనుక దేవకీ గర్భంలోనూ పెరిగి రోహిణీ గర్భంలో నుంచి పుట్టాడు కనుక సంకర్షణుడు అన్నారు. మంచి బలం కలిగిన వాడు అవడం వల్ల బలుడు అన్నారు. తన బలముతో లోకమునకు శుభము కలగజేస్తాడు, భద్రము కలగజేస్తాడు గనక బలభద్రుడు అన్నారు. రోహిణీ పుత్రుడు గనక రౌహిణేయుడు అన్నారు. ఆయన వ్రేపల్లెలో పుట్టాడు. ఇక ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది గనక, శుభకాలం దగ్గరకు వచ్చింది గనక, అష్టమ గర్భంలో ఈసారి సాక్షాత్తు భగవంతుడు వాసుదేవుడు శ్రీమన్నారాయణుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. అప్పుడు దేవకీదేవి ముఖం ధగ 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 వెలిగిపోయింది, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. చెరసాల్లో చీకటి ఉంటుంది కదా, ఆ కటిక చీకట్లో ఈ దేవకీదేవి ముఖం వెలిగిపోతూ ఉండడం వల్ల మొత్తం చెరసాల కూడా సూర్యకాంతితో వెలిగిపోయింది. అసలు చెరసాలంతా ఏవో దీపాలు పెట్టినట్టు అయిపోయింది. దేవకీదేవి ముఖం చూచిన వాళ్ళు వణికిపోవడం మొదలెట్టారట. పాపాత్ములైతే, పుణ్యాత్ములైతే సంతోషంతో పొంగిపోవడం మొదలుపెట్టారు. ఆ కాంతి, మహాత్ముల కాంతి పుణ్యాత్ములకేమో ఆనందం కలిగిస్తుంది, పాపాత్ములకి భీతి కలిగిస్తుంది. ఒకరికి భీతి, ఒకరికి ప్రీతి కలుగుతుంది. కాపలా వాళ్ళు వణికిపోయారు, చెరసాల వెలిగిపోయింది, కంసుడి గుండెలు బేజారెత్తిపోయాయి, వాడు వణికిపోయాడు. వాడు లోపల ఏమనుకున్నాడు, కన్నులకు చూడ బరువై ఉన్నది ఎలనాగ గర్భముల్లము కల్లగన్, మున్నెన్నడు నిట్లుండదు వెన్నుడు సరనోపు గర్భ వివరములోనన్. ఈమెను చూడ్డానికి నా కళ్ళు సరిపోవడం లేదు, నా కంటితో ఆమె కాంతిని చూడలేకపోతున్నాను, ఆమె గర్భం నుంచి విచిత్రమైన కాంతి వస్తున్నది. ఇదివరకు 7 పర్యాయములు గర్భం ధరించింది, కానీ ఆ 7 సార్లు ఈవిడ ముఖంలో కానీ ఈవిడ పొట్ట మీద కానీ ఇంత కాంతి లేదు. ఇప్పుడు మహాకాంతి, ఏదో తెలియని ఒక తేజస్సు కనపడుతున్నది. బహుశా ఈమె గర్భంలో నా ఆగర్భ శత్రువు విష్ణువు ప్రవేశించి ఉంటాడు. విష్ణువు ఈ గర్భంలో ప్రవేశించటం వల్లే ఈమె ముఖం ఇలా వెలిగిపోతున్నది. ఆమెను చూస్తే నాకు భయంగా ఉంది, భీతిగా ఉంది. నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఇక వాడికి భయం పట్టుకుంది, నిద్ర పట్టలేదు ఆ రోజంతా. ఏమి తలంచువాడ ఇక నెయ్యది కార్యము నాడు నాటికి కామిని చూలు పెంపెసగే, గర్భిణి చెల్లెలిని ఆడు పేద నేనేమని చంపువాడ, తగవేలన్ని చంపి తినేని శ్రీయు ఉద్దామయ శంభు ఆయువును ధర్మమును చెడిపోవకుండునే. ఇప్పుడు నేనేమి ఆలోచించను, కర్తవ్యం నాకేమీ గోచరించటం లేదు. రోజురోజుకి నా చెల్లెలి గర్భం పెరుగుతోంది, ఆవిడ ముఖవర్చస్సు కూడా పెరిగిపోతోంది, చెరసాల ధగధగ వెలిగిపోతున్నది, నా శత్రువు పుట్టబోతున్నాడు, పుట్టిన శత్రువు నన్ను చంపుతాడనే భయం కూడా నాలో ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఈ చెల్లెల్ని చంపడమా మానడమా? ఇదివరలోనే చంపి ఉంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు. ఇప్పుడు చంపడం మహాపాపం, ఎందుకంటే ఇప్పుడు గర్భవతి, ఆడది, అమాయకురాలు, చెల్లెలు, ఈవిని ఎలా చంపను? ఒకవేళ ధైర్యం చేసి చంపుదామంటే చేతులు ఆడడం లేదు. చంపితే నా ఆయువు నశిస్తుంది, కీర్తి నశిస్తుంది. ఈ కంసుడు పరమ నీచుడు, క్షుద్రుడు, అల్పుడు సొంత చెల్లెల్ని, గర్భవతిని చంపాడని అందరూ నన్ను నిందిస్తారు, కాబట్టి నాకు అపకీర్తి కలుగుతుంది. ఆయువు, ధర్మము, కీర్తి నశించిపోతాయి, అందరూ నన్ను తిడతారు. వావి వరస తెలియని నీచుడు అంటారు, జీవన్మృతుడు అంటారు, జీవచ్ఛవం అంటారు. అందరి నిందలు పొందుతూ బతకడం కూడా ఓ బతుకేనా? అపకీర్తితో బ్రతకడం కంటే చావునయ్యం కదా. కాబట్టి ఇప్పుడు చూస్తూ చూస్తూ ఆమెను చంపలేను, చంపకపోతే నేను బతకలేను. ఎలా? ఇలా బాగా ఆలోచించి బాగా కాపలా కట్టుదిట్టం చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే 24 గంటలు కాపలా పెట్టేశాడు. కొన్ని వందల మందిని చెరసాల చుట్టూ కాపుంచాడు. దేవకీదేవికి ప్రసవమైతే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఆ వార్త నాకు చెప్పాల్సిందే, పిల్లవాడు ఎప్పుడు పుట్టినా తక్షణం ఆ కబురు నాకు చేరవేయండి, నేను ఆ పిల్లవాడిని సంహరిస్తాను, ఈ విషయంలో ఎవరైనా పొరపాటు చేశారా వారికి మరణశిక్ష తక్షణం అని కఠోర శాసనం చేశాడు. ఈ విధంగా కాపలా కట్టుదిట్టం చేసి కొంతవరకు ఉపశాంతి పొందాడు. పూర్తిగా శాంతి మాత్రం రాలేదు వాడికి, బెంగతోటే ఉండిపోయాడు వాడు. వాడికి మృత్యువు పుడుతోందనే భయం పట్టుకుంది, ఆ భీతితో గడిపెట్టవాడు. ఇంతెందుకండి వాడికి, వాడి బతుకు ఏమైపోయింది తెలిసి ఆ రోజు నుంచి అన్నం తింటూ ఉంటే కృష్ణుడు కనపడేవాడు, మంచినీళ్ళు తాగితే కృష్ణుడు కనపడ్డట. నిజంగా మీలో కూడా అంత భక్తి ఉండకపోవచ్చు, వాడికి అంత భక్తి ఉంది, వైరభక్తి. అసలుకి వాడు ఏ పని చేస్తున్నా ఎక్కడ చూస్తున్నా కృష్ణుడే కనపడుతున్నాడు అనమాట. వాడికి మాట్లాడుతూ ఉంటే ఎవరైనా కృష్ణుడు ఈ పక్కన ఎక్కడైనా ఉన్నాడేమో, కృష్ణుడే మాట్లాడేమో అనుకునేవాట. ఎవరు ఎవరితో ఏం మాట్లాడినా మీరు కృష్ణుడి గురించే మాట్లాడుతున్నారా అనేవాట. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచుగదరు శ్రవణరంధ్రములనే శబ్దంబు వినబడే అది హరి పలుకని ఆలకించు. గంధంబులేమైన ఘ్రాణంబు సొచ్చిన హరిమాలిక గంధమనుచుగదరు. చెవుల్లో ఏమైనా శబ్దములు పడితే హరి పలుకులేమో, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడేమో, కృష్ణుడు మాట్లాడాడేమో అనుకునేవాట. తీరా పక్కన చూస్తే కృష్ణుడు కాదు, ఇంకెవరో విష్ణువు కనబడ్డాడు. మరే నువ్వే మాట్లాడింది, కృష్ణుడు వచ్చాడేమో అనుకున్నాను అని ఉలిక్కి పడ్డేవాట. ఇంకా అటు ఇటు తిరుగుతున్నప్పుడు శరీరమునకు ఓ గడ్డిపరక తగిలినా, అబ్బో ఇది గడ్డిపరక కాదు, శ్రీ మహావిష్ణువు చేత్తో కొట్టాడు, ఇది కృష్ణుడి చేతి దెబ్బ అనుకునేవాట. ఇంతకీ వాడికి ఆ లాన్లో తిరుగుతూ ఉంటే ఏ గడ్డిపరకో తగిలింది, కేవలం ఒక గడ్డిపరక తగిలింది శరీరానికి, అది హరి కరాఘాతం అనుకున్నట్ట, శ్రీకృష్ణుడి చేతి దెబ్బ అనుకున్నట్ట. అప్పుడప్పుడు వాడు భవనంలో తిరుగుతున్నప్పుడు ముక్కులకి సువాసన వచ్చేది, గంధం ముక్కులకి తగిలేది. ఆ సువాసన పీల్చిన వెంటనే వాడు ఉలిక్కిపడి ఇక్కడెక్కడో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి మెడలో వనమాల ఉంటుంది, ఆ వనమాల నుంచి వచ్చిన వాసన ఎక్కడెక్కడున్నాడో కృష్ణుడు వెతకండి అనేవాట. చివరికి శరీరానికి ఏం జరిగినా అది కృష్ణుడి దగ్గర నుంచో వచ్చింది అనుకునేవాడు వాడు. ఈ విధంగా తిరుగుచు, కుడుచుచు, లేచుచు, అరుగుచు, చూచుచు, అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచే కంసుడు ఆరణీయులు కను. వాడికి కృష్ణుడి మీద తీవ్ర క్రోధం, ఎక్కువ పగ ఉన్నాయి. అందువల్ల కృష్ణుడి మీద ఉన్న ద్వేషం వల్ల, వైరం వల్ల తిరుగుతున్నా, తింటున్నా, లేస్తున్నా, నడుస్తున్నా, పడుకున్నా, త్రాగుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో అంతటా కృష్ణుడే కనపడ్డాడు. హరి 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 అనుకున్నట్ట, తింటుంటే అన్నంలో కృష్ణుడు కనపడ్డాట, తాగుతూ ఉంటే మంచినీళ్ళల్లో కృష్ణుడు కనపడ్డాడు, నడుస్తూ ఉంటే దారిలో కృష్ణుడు కనపడుతున్నాడు, పడుకుంటే మంచం మీద కృష్ణుడు కనపడుతున్నాడు, మాట్లాడుతూ ఉంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు కృష్ణుడు కనపడుతున్నాడు. దాంతో ప్రపంచమంతా హరిమయమైపోయింది. ఇంతకంటే గొప్ప భక్తి ఎక్కడుంది? దీన్ని వైరభక్తి అంటారు. వైరం వల్ల భగవంతుడిని ఎక్కువ తలుచుకుంటాడంట. ఎక్కువ మంది అంతే, నిజంగా గురువుగారి మీద భక్తి ఉన్నవాళ్ళు జయ గురుదేవ్ అని ఒకసారి అంటారు. ఎవరి మీద కసి ఉంటే వాడు చావాలి, వాడు పడిపోవాలి అని వాడినే తలుచుకుంటారు కొన్నిసార్లు. కాబట్టి భగవంతుడి మీద కంటే శత్రువు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది మనకి తెలియకుండానే, వాడిని ఎక్కువ తలుచుకుంటాం. మన మీద ద్వేషం ఉన్నవాళ్ళు మనల్ని తిట్టినట్టుగా వాళ్ళు తలుచుకున్నట్టుగా భక్తులు తలుచుకోరు కదా. ఒక విధంగా వాడి వైరభక్తి వల్ల వాడికి ప్రపంచమంతా హరిమయం అయిపోయిందన్నమాట. ఇలా కొంతకాలం గడిచింది. క్రమంగా కాలం వెళ్ళిపోతుంది కదా, శ్రావణ మాసం వచ్చింది. అది వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి. ఇవాళ ఏమిటి తిథి? అదే మనకి తెలియకుండానే వస్తుంది. ఈ అష్టమి తిథి నాడు ఆకాశమంతా మేఘావృతమైపోయి నల్లని మబ్బులు ఆవరించాయి, కొంచెం కొంచెం వర్షం కురిసింది. క్రమంగా రాత్రి అయ్యేసరికల్లా వర్షం పెరిగిపోయింది, భీకర వర్షం కురవడం మొదలుపెట్టింది. స్వచ్ఛంగా సప్త సముద్రాలు పొంగుతున్నాయి, మేఘములు కలఘోషణం చేస్తున్నాయి, గ్రహములన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి, రాత్రి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళ అష్టమి నాడు కృష్ణపక్షంలో శ్రావణమాసంలో దేవకీదేవి కుమారుణ్ణి కన్నది. ఎర్రాప్రకట గారు హరివంశంలో అద్భుతమైన పద్యం రాశారు. మహిత శ్రావణమే చకాష్టమి నిశామధ్యంబునన్ ప్రస్ఫురద్గ్రహముల్ స్వచ్ఛగృహంబులందయిదు విభ్రాజల్ల పుత్రున్ యదూద్వహు పుణ్యాంగనగాంచే సర్వజగదాధారోధయున్ ధర్మ నిర్వహణారంభదురీణు నిత్య విభుత వర్ధిష్ణునిం కృష్ణునిన్. ఎంత అందమైన పద్యం అండి ఎర్రాప్రగడది. హరివంశంలో చాలా గొప్ప లీలలు రాశాడు. అందులో కొన్ని పద్యములు యాజ్ ఇట్ ఈజ్గా పోతనగారి పద్యంలో కూడా కనపడతాయి. అంటే పోతనగారికి ఆయన మీద గౌరవంతో కొన్ని పదాలు తీసుకున్నాడు. ఈ నిత్య విభుత వర్ధిష్ణునిం కృష్ణునిన్, ఇటువంటి చమత్కారాలు చాలా చేశాడు ఆయన. వీలుంటే అసలు హరివంశం కూడా ఒక గొప్ప కావ్యం, అది కూడా పురాణంగా చెప్పుకోవాలి మనం. పరమ పవిత్రమైన శ్రావణమాసంలో మేచక అష్టమి, మేచక అంటే నల్లని, అంటే కృష్ణాష్టమి. నిశామధ్యం రాత్రి మధ్యం అంటే అర్ధరాత్రి. 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఏమిటి 5 గ్రహాలు? సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని. ఈ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా పుడితే ఎక్కువ కాలం జీవించి ధర్మ సంస్థాపన చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏది చెబితే అదే ధర్మం. అలా ధర్మమునకు ప్రామాణికులై ఉండడం కోసం ఇటువంటి గ్రహాలు ఎన్నుకుని పుడతారట మహానుభావులు అవతరించేటప్పుడు. అలా 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు దేవకీదేవికి జన్మించాడు చరసాలలో. ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు, ధర్మాన్ని మళ్ళీ లోకంలో అభివృద్ధి చేయడానికి నిలబెట్టడానికి అవతరించాడు, యాదవ వంశాన్ని పైకి తీసుకురావడానికి పుట్టాడు, తన వైభవాన్ని వైష్ణవత్వాన్ని పెంచడానికి పుట్టాడు. అటువంటి కృష్ణుణ్ణి జయం తప్ప అపజయం ఎరగని వాణ్ణి కన్నది. పోతన గారు చిన్న పద్యంలో రాశారు, సుతుకనే దేవకి నడురే యతి శుభగతి తారలను గ్రహంబులు నుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రతవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. దేవకీదేవి అర్ధరాత్రి వేళ కుమారుండి కన్నది. శుభగతిలో గ్రహాలున్నాయి, నక్షత్రాలన్నీ శుభస్థితిలో ఉన్నాయి. అటువంటి సమయంలో రోహిణి నక్షత్రంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ దేవకీదేవికి పుత్రుడు పుట్టాడు. ఆయన నీలంగా ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన ఎలా ఉన్నాడు? దితిసుత నిరాకరిష్ణుడు, రాక్షసుల్ని నాశనం చేయడానికి పుట్టాడు ఆయన. ఎవరైనా ఆశ్రయించుకుంటే ఆశ్రయించుకున్న వాళ్ళకి ఆనందం కలిగించడానికి పుట్టాడు. జయం తప్ప అపజయం ఎరగనివాడు సర్వవ్యాపకుడు అనంతుడు పుట్టుకొచ్చాడు. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు బుజ్జి బుజ్జి పిల్లలు పుడతారు, కానీ ఒకేసారి పెద్దవాళ్ళు పుట్టరు కదా. ఎవరైనా పుట్టినప్పుడు ఇంతే ఉంటారు, ఇంతవాడు పుడతాడా? పుట్టడు కదా. అయినా ఈ పుట్టినవాడు అలా పుట్టలేదు. పుట్టి పుట్టడంతో చారు లక్షణ లక్షిత నఖపాద కుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోజ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడైన పురుషోత్తముడు పుట్టుకొచ్చాడు. వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేలాది శిరస్సులతో, అద్భుతమైన కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో, శంఖం చక్రం గద వంటి అనేక ఆయుధములు ధరించి ఆది మధ్యాంతములు లేకుండా అంతటా వ్యాపించినటువంటి వాడు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇలాంటి మాయాశక్తులు తనని స్త్రీ రూపంలో సేవిస్తూ ఉండగా ప్రహ్లాదుడు నారదుడు సునందుడు నందుడు గరుత్మంతుడు మొదలైన వాళ్ళు సేవిస్తూ ఉండగా నిరంతరం నారదాదులు ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూ ఉండగా ఆ స్తోత్ర పాఠాలు అందుకుంటూ
అనేక శుభలక్షణములతో శ్రీవత్సమనే పుట్టుమచ్చతో మెడలో కౌస్తుభమణితో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుని నాభిలో నుంచి తెల్ల తామర పువ్వు కనపడుతూ ఉండగా ఆ తెల్ల తామర పువ్వులో మళ్ళీ బ్రహ్మదేవుడు కొలువై ఉండగా మహానుభావుడు చేతులకి కంకణములు కాళ్ళకి నూపురములు నడుముకి వడ్డాణం ధరించి శుభలక్షణములతో సౌందర్య లక్షణములతో కృష్ణ పరమాత్మ జన్మించాడు. దేవకి మరో పక్కన వసుదేవుడు రెప్ప వేయకుండా చూస్తూ ఉండగానే ఈ విశ్వరూపం పోయి మళ్ళీ నాలుగు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. నిమిషమాత్రంలో చతుర్భుజుడైపోయాడు. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్యమణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకిల్చి పులకిల్చి చోద్యమంది చూచి పులకించి తిలకిల్చి చోద్యమబ్బి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడుత్సహిల్చే ఒక్క నిమిషంలో ఆ పరమాత్ముడు వెంటనే నీలమేఘఛాయ శరీరుడైపోయాడు. నల్లని మేఘం వంటి రంగుతో ఉన్నాడు, నల్లని రంగుతో ఉన్నాడు. ఆజాను చతుర్బాహుడు మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న నాలుగు చేతులు ఉన్నవాడు అయ్యాట. ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, ఆ చేతులు మోకాళ్ళను అంటుతున్నాయి అండోయ్. ఆజానుబాహువుడు అంటే జానువుల వరకు చేతులు ఉన్నవాడిని ఆజానుబాహువుడు అంటారు. జానువులు అంటే ఈ మోకాళ్ళు అన్నమాట. మన చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఏమంటారు? ఆజానుబాహువులు అంటారు. ఆజానుబాహువులు అంటే పొడుగైన వాళ్ళని కాస్తమా, పొడుగైన వాళ్ళని లంబ శరీరులు దీర్ఘ శరీరులు అంటారు. మీలో ఎవరైనా మీ చేతులు మీ మోకాళ్ళకి తగులుతున్నాయేమో చూడండి, కూర్చున్నప్పుడు కాదు నిలబడినప్పుడు. కూర్చుంటే నా చేతులు తగులుతాయి మోకాళ్ళకి, నిలబడినప్పుడు మీ చేతులు మోకాళ్ళకి తగిలితే మీరు ఆజాను బాహువులు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నా దగ్గరకు వస్తే ఈ దండ వాళ్ళ కోసం ఇక్కడ అట్టే పెట్టాను వేద్దామని. ఆయన ఆజానుబాహుడు, పైగా చతుర్బాహుడు. సరసీరుహాక్షుడు, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు. వక్షస్థలం విశాలంగా ఉంది, చెవులకు కుండలాలున్నాయి. వజ్రాలు వైడూర్యములు మొదలైన నవరత్నములు తాపడం చేయబడిన కిరీటమును శిరస్సున ధరించాడు. బాలుడి రూపంలో ఉన్నాడు. ఉందా లేదా అనిపిస్తోంది నడుము. కాళ్ళకి ఈ గజ్జెలున్నాయి, చేతులకి కంకణాలున్నాయి. పూర్ణ చంద్రబింబం వంటి కాంతితో ఉన్నాడు. భక్తులను పరిపాలిస్తాడాయన, పరమ కరుణాస్వరూపుడు. అటువంటి ఆ కుర్రవాణ్ణి చూడడంతో పులకించిపోయాడాయన. చూచి అంటే చాలుగా, మళ్ళీ తిలకించి అంటున్నాడు అంటే మళ్ళీ ఇలా పరిశీలించి చూశాడనమాట. చూచి తిలకించి పులకించి ఆ దాంతో పులకించిపోయాడు. శరీరం అంతా ఒక రకమైన గగుర్పాటుకు గురయింది. చోద్యమంది ఆశ్చర్యపోయాడు. ఇటువంటి కొడుకులు ఎవరికైనా పుడతారా? ఎన్ని జన్మలెత్తితే ఇటువంటి కొడుకు పుడతాడు అని ఆనందంతో పరవశించాడు, ఆశ్చర్యపోయాడు, ఊబ్బిపోయాడు, ఎగిరి గంతులేశాడనమాట. ఎప్పుడైనా మంచి పిల్లలు పుడితే, సత్సంతానం కలిగితే ఎగిరి డ్యాన్స్ చేస్తారు ఎవరైనా సరే. పైకి చెప్పరు కానీ ఇళ్లలో, అహనా కొడుకు పుట్టే, ఓహనా కొడుకు పుట్టే అని ఎగిరిన వాళ్ళు నేను చూశాను. అలా ఎగిరిన వాళ్ళలో చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు. ఓ ఇద్దరు కొడుకులు పట్టుకొని కొడుకుట్టాడు కొడుకుట్టాడు అని ఘోషాలంతా తిరిగారు. కాబట్టి ఎవరికైనా ఒక ఆనందం కలుగుతుంది. అటువంటిది, అటువంటి కాంతి కలిగిన పరమాత్ముడు పుడితే ఎగిరి గంతులేయడంలో ఆశ్చర్యం ఉందండి. అసలు భగవంతుని కథలు వింటున్నప్పుడు, భగవంతుని గుణగానం చేస్తున్నప్పుడు ఉబ్బి తబ్బిబ్బై ఎగిరి గంతులెయ్యాలి. అందుకే ఆంజనేయ స్వామి కంటే గొప్ప భక్తుడు లేడు. ఆంజనేయుడు చక్కగా డ్యాన్స్ చేశాడు, నృత్యం చేశాడు, పాడాడు. సీత రుక్కుని మండోదరు చూడగానే స్తంభం ఎక్కి కిందకు దూకలేదు. మరి వాళ్ళు భాగవతోత్తములు అంటే మన వాళ్ళు సిగ్గుపడతారు అన్నమాట. పక్క వాళ్ళు చూస్తున్నారేమో డ్యాన్స్ చేయరు ఎవరు, లేకపోతే మాత్రం ఏదైనా చేస్తారు. కానీ ఎప్పుడు కూడా నలుగురిలో నృత్యం చెయ్యాలి. ఇప్పుడు నదికి వెడుతున్నాం స్నానానికి అనుకోండి, రహస్యంగా ఎవరికి తెలియకుండా వస్తేలాగా చక్కగా అలా ఇలాగా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ నదికి వెళ్ళాలి, ఈతలు కొట్టాలి. ఏమీ లేకుండా సిగ్గుపడుతూ పురుష్ పురుష్ అనుకుంటే వాడికి భగవంతుడు చివరికి పురుష్ మిగులుస్తాడు, ఇంకేం మిగలుతాడు, పురుషార్థాలు ఏముండవు. కాబట్టి ఆనందంతో గంతులెయ్యాలి, ఉత్సాహంతో ఎగరాలి. దానికే అసలైన భక్తి అని పేరు అన్నమాట. వాళ్ళని భాగవతోత్తములు, నిజమైన వైష్ణవులు అంటారు. అందువల్లే ఈయన కూడా ఎగిరి గంతులేశాడు, చెలరేగాడు.
ఉత్సాహం పొందాడు. నిజంగా ఈ కొడుకు నాకు పుట్టాడా అని మళ్ళీ అనుమానం కూడా వచ్చింది. నేనెక్కడ ఒక సామాన్య మానవుణ్ణి, నిన్ను పరమాత్ముణ్ణి జ్ఞానానంద స్వరూపుణ్ణి ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి అపరాధీనుణ్ణి ఎవరి అధీనంలో ఉండకుండా లోకములు తన అధీనంలో ఉంచుకునే నిన్ను మాయాదూరుణ్ణి మాయని పటాపంచలు చేసిన వాణ్ణి సూనునిగా గంటినిట్టి చోద్యము కలదే కుమారుడిగా కన్నానా. ఇటువంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఉంటుందా? వింత ఎక్కడైనా ఉంటుందా? ఇది ఎంత వింత? నా బతుక్కి నేను నీకు కొడుకుగా పుడతానని నువ్వు నా దగ్గరికి రావడం ఏమిటి, నేను నీకు తండ్రి అవడం ఏమిటి అనుకున్నాడు ఆయన. నేను ఒక సామాన్య మానవుణ్ణి, భగవంతుడు నాకు కొడుకుగా పుట్టాడు, నేను ఆయనకి తండ్రిని అయ్యాను, శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి అని అందరూ నన్ను గౌరవిస్తారు, ఎంత భాగ్యం నాకు కలిగింది అనుకున్నాడు. ఆ తర్వాత భక్తితో ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ఇలా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్ర పాఠాలు మనం మళ్ళీ రేపటి కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం. గోవింద జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, హరే జయ జయ దేవ హరే, హరే జయ జయ దేవ హరే. శ్రిత కమల కుచ మండల ధృత కుండల, శ్రిత కమల కుచ మండల ధృత కుండల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. అమల కమల దళ లోచన భవమోచన, అమల కమల దళ లోచన భవమోచన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. గోవింద
గోవింద గోవింద గోవిందా.